తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతు సోదరులకు శుభాభివందనంతో చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం సమగ్ర వ్యవసాయంపై చర్చాగోష్ఠి విందాం. ఈ కార్యక్రమంలో రాధమ్మగా హరిప్రియ, జానకిగా కౌముది, ఏఈయోగా వాణిశ్రీ, ఏఓగా శృతి చర్చాగోష్ఠిలో పాల్గొంటారు.
ఏమే రాధా అట్లా కూర్చున్నావు, ఏమైంది?
ఏం చెప్పనే జానకి.
ఎందుకే, ఏమైంది?
గీ పొలం పనులు ఇక మనతో అయ్యేటట్టు లేవు, నేను కూలీకి పోదామనుకుంటున్నా.
ఆపు రాధమ్మా, ఏం మాట్లాడుతున్నావు, నీకైనా సమజైతుందా? నీకేమో సొంత భూమి ఉండే, నువ్వు కూలికి పోవుడేంది?
ఉన్న 5 ఎకరాల్లో అరిపంటేస్తిమి. ఈ షెడగొట్టు వానల వల్ల పంట అంతా నాశనమాయే.
అయ్యో గట్లనా?
కనీసం పెట్టుబడి మందం కూడా దిగుబడి రాలే.
మరి వేరే పంట వేసుకోవచ్చు కదే.
ఇన్నేళ్లుగా అరిపంటనే వేసుకుంటొచ్చినాం, ఇప్పుడు పంట మార్చాలంటే చేతిలో చిల్లి గవ్వలేకపాయే, వాటి సాగేట్లనో తెలియకపాయే.
అవునా, గిదీనికెందుకే ఇంత పరేషాన్ అవుతున్నావు? నేను మొన్న రంగాయపల్లికి వెళ్ళొచ్చిన, ఆడ మా బంధువుల్లో ఒకళ్ళు సమగ్ర వ్యవసాయం చేస్తుండట.
అవునా, ఈ సమగ్ర వ్యవసాయం అంటే ఏంది?
అదేనే, ఒక పంటకు బదులు 4-5 పంటలు, దానితో పాటు గొర్రెలు, మేకలు, ఆవులు, కోళ్ళు సాగు చేస్తారట. దానివల్ల వాళ్లకు చేతిలో కొంచెం పైసలు కూడా మిగులుతాయటే.
గట్లనా? గదంతో మనతో అవుతుందా?
గదేం లేదే, అవి ఎట్లా చేయాలనో తెలిస్తే ఎవరన్నా చేసుకోవచ్చు.
మరి వాటిని తెలుసుకునేది ఎట్లా?
మన ఊళ్ళకి గీ ఏవో ఏవో మేడంలు ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుందాంలే.
అవునా, పోదామా మరి అలకాడికి?
అవసరం లేదే, రేపు వాళ్ళు మన రైతు వేదికకు వస్తున్నట, ఆడనే అడుగుదాం.
అట్నా సరే, అడుగుదామే.
రాధమ్మా వంట అయిందానే?
హా, ఇగో ఇప్పుడే అయింది.
అవునా, పద అయితే మరి ఆడ ఏవో మేడం వాళ్ళు వచ్చిందట, పోదాం.
అవునా, పదే పోదాం.
నమస్కారం ఏవో గారు.
నమస్కారం ఏవో గారు.
నమస్కారం అమ్మా.
ఏవో మేడం గారు, మన రాధగిట్ల వ్యవసాయం మానేసి కూలికి పోతుందట.
అవును, ఈ విషయం గురించి నాకు కూడా తెలిసింది. చాలా రైతులు ఈ సమస్యతో బాధపడుతున్నారని కూడా తెలిసింది. అందుకే ఏవో గారు కూడా ఈ విషయంపై చర్చించడానికి వచ్చారు.
చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోయే, మీరే ఏదైనా తోవ చూపించండి.
అదే జానకమ్మ, మీ సమస్య గురించి నాకు తెలిసింది, దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అదేంటంటే సమగ్ర వ్యవసాయం.
అవు మేడం, ఈ వ్యవసాయం అంటే ఏందో చెప్పుండ్రి కొంచెం.
ఏం లేదు రాధమ్మ, ఈ సమగ్ర వ్యవసాయం అంటే పంటలు సాగు చేయడం, పాడి పశువులను నిర్వహించడం, గొర్రెల పెంపకం, కోళ్ళ పెంపకం, తేనెటీగల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, ఇవన్నీ కూడా వ్యవసాయంలో రైతులు విడివిడిగా చేపడుతున్న కార్యక్రమాలు.
సమగ్ర వ్యవసాయం అనగా వీటన్నిటినీ కలయికతో మిశ్రమంగా చేపట్టడం, అందుకే దీనిని మిశ్రమ వ్యవసాయం అని కూడా అంటారు.
ఓ, కానీ దీనివల్ల మా సమస్య ఎట్లా పోతుంది మేడం?
ఒకే రకం పంట సాగు చేసే రైతులతో పోలిస్తే సమగ్ర వ్యవసాయం చేసే రైతులకు ఆదాయం ఖచ్చితంగా 2x ఎక్కువగా వస్తుంది.
ఒక పంట వేస్తున్నప్పటికే పైసలు ఎక్కువయ్యే, ఇంకేవన్నీ ఎట్లా చేస్తాం మేడం?
హా, చెయ్యొచ్చు రాధమ్మా. ఇందులో ఒక వ్యాపకంలో వచ్చిన వ్యర్థాలను మరొక వ్యాపకానికి పెట్టుబడిగా వాడుతూ సుస్థిర వ్యవసాయం చేపట్టి పంటలపై ఖర్చు తగ్గించుకోవచ్చు.
జర వివరంగా చెప్పండి మేడం.
పశుగ్రాస పంటల నుండి వచ్చే గ్రాసాన్ని మరియు మొక్కజొన్న, జొన్న, పెసర మరియు వేరుశనగ పంటల అవశేషాలను చాఫ్ కట్టర్ ద్వారా కత్తిరించి పశువులకు, గొర్రెలకు, మేకలకు మేతగా వేయొచ్చు. మేతకు ఉపయోగపడని పంటలను, అవశేషాలను మరియు పశువుల పెంటను మళ్లించి కంపోస్ట్ లేదా వర్మి కంపోస్ట్గా వాడుకుని తిరిగి పంటకు వేసుకుని నేల సారవంతతను కాపాడుకోవచ్చు.
అవునేవో అమ్మా, మొదట్లో మస్తు దిగుబడి వచ్చేది, కానీ ఇప్పుడు గిట్ట ఏమైందో తెలుస్తలేదు. రెండేళ్ల సంధి దిగుబడి ఏం లేదు, నేల సత్తువ తగ్గుతుందో మరేందో తెలుస్తనే లేదు.
అవును రాధమ్మా, రసాయన ఎరువులు మాత్రమే వాడటం వల్ల కొన్ని సంవత్సరాలే దిగుబడి మంచిగా ఉంటుంది. ఆ తరువాత నేల సారం తగ్గి దిగుబడి కూడా తగ్గుతుంది, పెట్టుబడి కూడా పెరుగుతుంది.
అదే ఈ సమగ్ర వ్యవసాయంలో అయితే రెండు పశువులను పోషించే రైతులకు సంవత్సరానికి సుమారు 10 టన్నుల పశువులు ఎరువు లభిస్తుంది.
ఈ కంపోస్ట్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా మేడం?
ఉంటుంది జానకమ్మ. ఇందులో పోషక విలువలు గమనిస్తే 60 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం మరియు 50 కిలోల పొటాష్, ఇంకా ఎన్నో సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. ఈ పోషక విలువల కారణంగా మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, భూమి సారవంతంగా ఉంటుంది.
మరి ఈ కంపోస్ట్ ఎట్లా చేస్తారు మేడం?
వ్యవసాయ వ్యర్థ పదార్థాలు, పేడ మరియు మట్టితో తయారు చేస్తాము. ఇందులో మొక్కల అవశేషాలు, రాలిన ఆకులు, పూలు, ఎండుగడ్డి, పశువులు తొక్కిన చొప్ప, పనికిరాని కూలిన కూరగాయలు, పండ్లు అవసరం ఉంటాయి.
వీటితో పాటు ప్రతి టన్ను వ్యర్థ పదార్థానికి 100 కిలోల పేడ ప్రధానంగా అవసరం ఉంటుంది.
అవును మేడం, ఈ కాంపోస్ట్ మరి ఏ శైలనైనా చేసుకోవచ్చా?
హా రాధమ్మ, కాంపోస్ట్ తయారు చేసుకునే రైతులు తమ పశువుల పాక దగ్గర కానీ బావుల దగ్గర కానీ ఏర్పాటు చేసుకోవాలి. గుంటను మనకు అనుగుణంగా తవ్వుకోవాలి. ఇలా తవ్వుకున్న గుంటలో సేకరించిన చెత్తను ఒక అడుగు మందం వరకు వేసుకోవాలి.
అనంతరం పేడ మరియు నీరు లేదా మూత్రాన్ని మట్టిలో కలిపి చెత్తలో పూర్తిగా కలిసే విధంగా చల్లాలి. 30 సెంటీమీటర్ల మందం గల వరుసలను పొరలుగా వేసుకుంటూ భూమట్టాన్ని 1.5 మీటర్ ఎత్తు వచ్చేంత వరకు గుంటలను నింపాలి. తరువాత మట్టితో అలకాలి. ప్రతి పొరపై బూడిదను గుప్పెడంత చల్లుకోవాలి.
3 నెలల తర్వాత నాణ్యమైన ఎరువును బయటకు తోడి శంఖం ఆకారంలో పోసిపెట్టాలి. చాలా వరకు రైతు ఈ విధానాన్ని పాటిస్తుంటారు.
అవును మేడం, మొన్న నేను ఏడనో విన్నా వానపాములతో కూడా ఇట్లనే చేస్తారట కదా.
దాన్ని వర్మి కంపోస్ట్ అంటారు జానకమ్మ. ఇది కూడా పంటల వ్యర్థాలు, పశువుల వ్యర్థాలు వినియోగించుకునే చేసేదే.
మరి ఆ కంపోస్ట్ కి ఈ కంపోస్ట్ కి తేడా ఏముంటుంది మేడం?
తేడా ఏం లేదు. మామూలు కంపోస్ట్ తో పోలిస్తే ఈ వానపాములతో చేసిన దానిలో అధిక పోషకాలు ఉంటాయి, ఎందుకంటే ఇందులో వానపాముల విసర్జన పదార్థాలు ఉంటాయి.
ఈ సంచులు మార్కెట్ లో దొరుకుతాయా మేడం?
అవును, వీటిని మనమే తయారు చేసుకుని మన పొలంలో ఎరువుగా వేసుకోవచ్చు. అంతేకాకుండా మార్కెట్లో కూడా అమ్మవచ్చు. మార్కెట్లో కిలో వర్మి కంపోస్ట్ ధర 6 రూపాయలు అమ్ముతున్నారు. ఒక సంవత్సర కాలంలో 5 నుండి 6 సార్లు తయారు చేసుకోవచ్చు.
4 కిలోల వానపాములున్న బెడ్ నుంచి ఒక్కో విడతలో 750 కిలోల చొప్పున దాదాపు 4 నుండి 4.5 టన్నుల వరకు ఎరువు పొందవచ్చు.
ఈ వర్మి కంపోస్ట్ ఎరువును తయారు చేసుకునేందుకు వ్యవసాయ ఉద్యానవన శాఖలు మీలాంటి రైతులను ప్రోత్సహిస్తున్నాయి. ఇలా వర్మి కంపోస్ట్ తయారీ ద్వారా కూడా వ్యర్థ పదార్థాలను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.
మన ఏవో గారు చెప్పినట్లు వ్యవసాయ వ్యర్థ పదార్థాలను కంపోస్ట్ తయారీకే కాకుండా బయోగ్యాస్ ఉత్పత్తికి కూడా వినియోగించుకోవచ్చు.
అవునే జానకి, మొన్న మన పక్కూర్లో కూడా గ్యాస్ పొయ్యి వెలిగించిండ్రంట కదా.
అవునే రాధా, పెట్టిండ్రంట కదా, కానీ దానికి ఖర్చు బాగా అవుతుందట కదే.
అదేం లేదు జానకమ్మ, బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకునేందుకు సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ద్వారా 30% వరకు రైతులకు సబ్సిడీ అందిస్తుంది.
మరి అది మేమెట్లా చేసుకోవాలి మేడం?
బయోగ్యాస్ ప్లాంట్ సైజు కుటుంబ పరిమాణం, మన దగ్గరున్న పశువుల పరిమాణం బట్టి ఉంటుంది. 2 పాడి పశువులున్న రైతు క్యూబిక్ మీటర్ సామర్థ్యం గల బయోగ్యాస్ యూనిట్ను నెలకొల్పవచ్చు. ఇందుకు గాను ప్రతిరోజు 25 కిలోల పేడ అవసరం అవుతుంది. దీని నుండి నెలకు 1 LPG గ్యాస్ సిలిండర్కి సమానమైన బయోగ్యాస్ను పొందవచ్చు.
అబ్బో, ఇదేదో మంచిగున్నదే. ఈ సర్కారోళ్ళు ఇచ్చేదానికంటే ఇది నయం గదే.
హా అవును రాధమ్మా, అంతేకాకుండా ప్రతిరోజు వచ్చే బయోగ్యాస్ లరీని ఎండబెట్టి పొలంలో ఎరువుగా వాడుకోవచ్చు. ఇందులో పశువుల ఎరువు కన్నా 3 రెట్లు నత్రజని అధికంగా ఉంటుంది.
అంటే మనం వేసే ఎరువు కట్టలు తగ్గించుకోవడానికి బాగుంటుంది కదే.
అవునే, మరి అంతే కదా.
అయితే ఇప్పటి వరకు వ్యవసాయ పంట వ్యర్థ పదార్థాలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో మీరందరూ విన్నారు. ఈ మిశ్రమ వ్యవసాయంలో మనం పంటలతో పాటు పశువులను పెంచుకుంటున్నాం. వీటి వర్షాకాలంలో పచ్చిమేత సమృద్ధిగా లభిస్తుంది. ఇలాంటప్పుడు పశువులు తినగా అదనంగా ఉన్న పశుగ్రాసాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో మాగుడి గడ్డిగా నిల్వ చేసుకొని వాడుకుంటే పాడి పశువులకు పోషణ లాభసాటిగా వస్తుంది.
ఇట్లయితే మనం రోజు గడ్డి కోసే పాదు తగ్గుతుంది కదే.
అట్లనే ఉందే గిదేదో.
అంతేకాకుండా గ్రాసాలు కొరతగా ఉన్న సమయాల్లో, కరువు సమయాల్లో, ఎండాకాలంలో కూడా పచ్చిమేతను పశువులకు అందించే వీలు కలుగుతుంది. తద్వారా పాల ఉత్పత్తి పొందవచ్చు.
మనం ఈ సమగ్ర వ్యవసాయంలో ఒక వ్యాపకంలోని వ్యర్థాలు వేరొక వ్యాపకంలో ఎలా వినియోగించుకోవాలో చూసుకున్నాం. అయితే మనం వరి వేసుకుంటాం కదా, వరి చేనులో చేపల పెంపకం చేపట్టవచ్చు.
వరి చేను పెంచడమే అంటే మళ్ళీ గిందులో చేపల పెంపకం ఏంది మేడం?
మరి దీని వల్ల ఏమైనా లాభాలు ఉంటాయంట్రా?
సాగునీరు కొదవలేనప్పుడు చేపలు పొలంలో కూడా తిరుగుతూ కలుపు తినేయటం వల్ల వరికి కలుపు సమస్య ఉండదు. పైగా పంటకు హాని కలిగించే క్రిమి కీటకాలను తినేస్తాయి, కనుక పురుగుల బెడద తగ్గుతుంది.
గీ చేపలు పెంచుడు వరి చేనుల్లో ఎట్లా చేస్తాం మేడం?
హా, చెయ్యొచ్చు రాదమ్మా. ఒక ఎకరం విస్తీర్ణంలో 60% వరి పంట చుట్టూ, 20% మంచినీటి చేపల పెంపకం, దానికి అనుకూలంగా ట్రెంచ్ నిర్మించి నిల్వ ఉండేలా చేసుకోవాలి. ట్రెంచ్ తవ్వినటువంటి మట్టిని గట్ల రూపంలో 20 సెంట్లు ఏర్పాటు చేసుకోవాలి.
ఈ గట్ల మీద అరటి, కొబ్బరి, ఆహార పంటలైన కంది, అదేవిధంగా బంతి వంటి పూల మరియు కూరగాయల పంటలు వేసుకోవటం వలన రైతుకు అధిక లాభం ఉంటుంది.
ఈ ట్రెంచ్ కట్టుకోవడం వల్ల ఏం లాభం వస్తుంది మేడం?
ఏం లేదు జానకమ్మ, ఇలా ట్రెంచులు కట్టుకోవడం వల్ల అధిక వర్షపాతం ఉన్నప్పుడు వరి పంట ముంపుకు గురి కాకుండా ఆ నీరంతా చుట్టూ ఉన్న ట్రెంచ్ లోకి చేరి చేపల పెంపకంకు అనుకూలంగా ఉంటుంది.
తద్వారా 20-25% అధిక ఆదాయం లభిస్తుంది.
మరి ఈ చేపలను ఎన్ని రోజులకు అమ్మొచ్చు మేడం?
ఈ చేపలను 7-8 నెలల తర్వాత అమ్ముకోవచ్చు.
చేపలు అమ్మిన తర్వాత మిగిలిన నిల్వ నీటిని యాసంగి పంటలకు ఉపయోగించుకోవచ్చు. ఈ నీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.
ఇలా చేపల పెంపకమే కాకుండా కేజ్ పద్ధతిలో 20-25 కోళ్లను కూడా ఈ క్షేత్రంలో పెంచుకోవచ్చు.
మరి గీ కేజ్ పద్ధతిలో అంటే ఖర్చు ఎక్కువైతుంది కదా మేడం?
హా అవును జానకమ్మ, ఖర్చు ఎక్కువగానే ఉంటుంది, అలాగే లాభాలు కూడా ఉంటాయి. కోళ్లు విసర్జించే పదార్థాలను చేపల ఆహారంగా తీసుకోవటం ద్వారా మేతపై ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు.
ఇవే కాకుండా ఈ మధ్య పుట్టగొడుగుల పెంపకం అని కూడా వినే ఉంటారు, దాని నుంచి మంచి లాభాలు వస్తున్నాయి.
విన్నామమ్మా, కానీ అది మేమెట్లా చేస్తాం? వాటికి పైసలు కూడా మస్తు అవుతాయి కదా మేడం, అవి ఏడదేవాలే?
అంత ఖర్చేం కాదు రాదమ్మా, ఈ వ్యవసాయము చాలా తక్కువ పెట్టుబడితో చేయగలిగే వాటిలో ఒకటి. దీనికి డిమాండ్ కూడా బాగానే పెరుగుతుంది. దీని వాడకం ప్రస్తుతం పట్టణాల్లో ఎక్కువగా ఉంది, నెమ్మదిగా విస్తరిస్తుంది.
ఇవి తక్కువ వ్యవధిలో వ్యవసాయ వ్యర్థ పదార్థాలైన గడ్డి, చొప్ప, ఇతర పదార్థాలతో కొద్ది పాటి ఖర్చుతో వీటిని పెంచవచ్చు.
మరి గీ పుట్టగొడుగుల పెంచుడు ఇప్పుడే వింటున్నాం, గది మేమెట్లా చేసేది మేడం?
హా జానకమ్మ, అది ఎట్లంటే మన పంటలకు విత్తనాలు మాదిరిగానే వీటికి విత్తనాలు దొరుకుతాయి, దీన్నే స్పాన్ అంటారు. దాని నుంచే పుట్టగొడుగుల పెంపకం చేపడతారు.
గీ స్పాన్ ఏంది మేడం?
పుట్టగొడుగుల విత్తనాలనే స్పాన్ అంటారు. ఈ స్పాన్ మనకు మార్కెట్లో కానీ వ్యవసాయ విద్యాలయాల్లో కానీ దొరుకుతుంది.
పుట్టగొడుగుల్లో కూడా రకాలున్నాయి. గట్లపై, పుట్టలపై సహజంగా పెరిగేవి, కృత్రిమ వాతావరణంలో పెంచే వాటిలో బటన్ మరియు ఆయిస్టర్ పుట్టగొడుగులు వంటివి ముఖ్యమైనవి.
గట్లన మరి మేము పెంచుకోనికి ఏవైతే మంచిగుంటాయి మేడం?
మన దేశంలో బటన్ మష్రూమ్ కంటే ఆయిస్టర్ మష్రూమ్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తాము. ఎందుకంటే ఆయిస్టర్ లాంటివి వరిగడ్డలోనే తయారయ్యే పుట్టగొడుగు, మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి. కనుక పొలంలో లభించే వరిగడ్డుతో తక్కువ ఖర్చుతో స్పాన్ను కొనుగోలు చేసి వీటిని తయారు చేసుకోవచ్చు.
మంచిగున్నది కానీ వాటిని మేమెట్లా పెంచుకోవాలి కొంచెం చెప్పండి మేడం.
హా చెప్తాను జానకమ్మ. ఈ పుట్టగొడుగుల పెంపకంలో 4 టన్నుల వరిగడ్డితో 1200 కిలోల పుట్టగొడుగులు పెంచుకోవచ్చు. పాలిథిన్ సంచుల్లో పుట్టగొడుగులను పెంచుకోవచ్చు.
గీ పుట్టగొడుగులు ఎన్ని రోజులకు వస్తాయి మేడం?
ఒక పంట కాలానికి 30-35 రోజుల సమయం పడుతుంది. మార్కెటింగ్ను దృష్టిలో పెట్టుకొని వీటి పెంపకం చేపట్టవచ్చు.
ఈ పుట్టగొడుగుల వలన ఆదాయం రావటమే మాత్రమే కాకుండా వీటిని పశువుల దానకు కూడా వాడుకోవచ్చు.
అవునా అమ్మా?
హా అవును రాదమ్మా, ఎందుకంటే పుట్టగొడుగులు అధిక పోషక విలువలు కలిగి ఉంటాయి. మనకు పశు పోషణలో, కోళ్ల పెంపకంలో 70% ఖర్చు వాటి పోషణకు, ముఖ్యంగా దానా తయారుకు అవసరం ఉంటుంది. 10 రూపాయల లోపు ఖర్చు అవుతుంది. కాబట్టి రైతులు తమ పొలం నందే దానాను సొంతంగా తయారు చేసుకొని దానాపై ఖర్చు తగ్గించుకోవచ్చు. బయట మార్కెట్లో 20 రూపాయలు ఉంటుంది, అవే పొలం నందు దానా తయారు చేసుకుంటే 10 రూపాయల లోపు ఖర్చు అవుతుంది.
అవునా అమ్మా, ఇదేదో బాగుంది. ఒకవైపు పైసలు వస్తున్నాయి, ఇంకోవైపు ఖర్చు కూడా తక్కువ.
ఇవే కాదు జానకమ్మ, ఇదే విధంగా ఈ సమగ్ర వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వచ్చేలా చేసుకొని మరికొన్ని క్షేత్రాలు అనగా పట్టుపురుగులు పెంపకం, తేనెటీగల పెంపకం, ఇలా వివిధ రకాలు చేపట్టవచ్చు.
అవునవును, మన ఏవో గారు చెప్పినట్టు మీరు పట్టుపురుగుల పెంపకం గురించి కూడా వినే ఉంటారు కదా?
అవునమ్మా విన్నాము, దానికి సానా ఖర్చు అవుతుంది కదా మేడం, ఇప్పటికే ఎక్కువైంది.
అదేం లేదమ్మా, ముందు చెప్పినట్టు చేసుకుంటూ పోతే అంతా లాభాల బాటే. పట్టుపురుగుల పరిశ్రమ అనేది వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమ. పెద్ద, చిన్న మరియు సన్నకారు రైతులకు బాగా సరిపోతుంది. పట్టుపురుగుల పెంపకంలో కుటుంబంలోని అందరూ పాల్గొనవచ్చు. పట్టుపురుగుల పెంపకం చేయటం ద్వారా 2 ఎకరాలకి 1,50,000 ఆదాయం పొందవచ్చు. అదనంగా అంచనా ప్రకారం సంవత్సరానికి 5 పంటలు వేసుకోవచ్చు.
మరి గివి ఏడైనా పెరుగుతాయా మేడం?
భిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ రకరకాల నేలల్లోనూ పెంచవచ్చు. మంచి పట్టుగూళ్ళు తయారు కావాలంటే మనం పట్టుపురుగులకు మంచి నాణ్యమైన మల్బరీ మొక్కలను పెంచుకోవాల్సి ఉంటుంది. పట్టుపురుగు జీవితం 5 దశలలో జరుగుతుంది. నాణ్యమైన పట్టుదారం పొందడానికి చంద్రికలు అనే చట్రాలలో పెట్టి ప్రత్యేక గదులలో ఉంచి జాగ్రత్తగా పెంచాలి.
పట్టుపురుగు పెంపకంలో మల్బరీ మొక్కను వాణిజ్యపరం ఎత్తైన లేక చదునైన నారుమడుల నుండి అంటు మొక్కలుగా ఉత్పత్తి చేస్తారు.
ఈ విధంగా రైతులు సమగ్ర వ్యవసాయం చేపట్టి తమ పొలంలో వ్యర్థాలను సమగ్రంగా వినియోగించుకుంటూ ఒక క్షేత్రం నందు నష్టం కలిగిన మరొక క్షేత్రం నందు లాభం పొంది సంవత్సరం పొడవునా ఆదాయం పొందగలరు. అలాగే కాలుష్యరహితమైన, పర్యావరణ హితమైన, సుస్థిర వ్యవసాయం చేసుకోవచ్చు. సమగ్ర వ్యవసాయ విధానం రైతులకు ఎంతో లాభం.
అపాయంలో ఉపాయం చెప్పిన మేడంకి కృతజ్ఞతలు.
మంచి మంచి విషయాలు చెప్తిరి మేడం. ఇప్పుడు నేను కూలికి పోకుండా మాషేనిలోనే పని చేసుకుంటా.
మంచిది, నమస్కారం. మంచిదమ్మా, నమస్కారం.
అయితే ఈరోజు అందరూ సమగ్ర వ్యవసాయం అంటే ఏమిటి మరియు దానివల్ల లాభాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఈ సమగ్ర వ్యవసాయం విధానం పాటించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొంది సంవత్సరం పొడవునా ఆదాయం వచ్చేలా చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇది ఇవాళటి చేను కబుర్లు కార్యక్రమం. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్కారం.
అయితే ఈరోజు అందరూ సమగ్ర వ్యవసాయం అంటే ఏమిటి మరియు దానివల్ల లాభాలేంటో తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఈ సమగ్ర వ్యవసాయ విధానం పాటించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొంది సంవత్సరం పొడవునా ఆదాయం వచ్చేలా చేసుకోవటానికి ప్రయత్నించండి. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్కారం.
అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. ఈ వారం చేను కబుర్లలో వివిధ కాలాల్లో వచ్చే కాలానుగుణ వ్యాధుల గురించి తెలుసుకుందాం. మొదటగా వివిధ కాలాల్లో మనకు వివిధ రకమైన జబ్బులు వస్తుంటాయి. కాలానుగుణ వ్యాధుల లక్షణాలు మరియు వాటి చికిత్స గురించి చర్చించడానికి ఇప్పుడు మనతో ఉన్నారు డాక్టర్ కవిత గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
నమస్కారం స్వప్న గారు. నేను వైద్య నిపుణురాలిని. చెప్పండి, మీకు ఎలాంటి సందేహాలున్నాయి?
అసలు కాలానుగుణ వ్యాధులు అంటే ఏమిటి?
వివిధ ఋతువులలో పర్యావరణ పరిస్థితులలో మార్పు కారణంగా కాలానుగుణ వ్యాధులు తలెత్తుతాయి. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, శీతాకాలంలో వచ్చే వ్యాధులు, వేసవి కాలంలో వచ్చే వ్యాధులు వంటి కాలానుగుణ వ్యాధులను నివారించడానికి దాని కారణాలు మరియు లక్షణాల గురించి ముందుగానే గుర్తించడం చాలా అవసరం.
మొదటగా వేసవిలో వచ్చే వ్యాధుల గురించి చెప్పగలరా?
వేసవి కాలంలో వచ్చే కొన్ని సాధారణ వ్యాధులు. వేడి వేసవిలో వ్యాధులు చాలా సాధారణం మరియు అనేక విధాలుగా మనలను ప్రభావితం చేస్తాయి. చర్మం, కళ్ళు మరియు జీర్ణ వ్యవస్థతో సహా మొత్తం శరీరాన్ని వేడి ప్రభావితం చేస్తుంది. జాగ్రత్తలు తీసుకోకపోతే మండుతున్న వేడి మరియు నిరంతర పొడిగా ఉండడం వల్ల వేసవిలో తరచుగా అనారోగ్యాలు వస్తాయి. వేసవిలో వచ్చే కొన్ని సాధారణ వ్యాధులు. మొదటిది వడదెబ్బ. వడదెబ్బ అనేది వేడి ఉష్ణోగ్రతలకు ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల తరచుగా వచ్చే వేడి అనారోగ్యం. తలనొప్పి, మైకము మరియు బలహీనత వంటి వేడి అలసట లక్షణాలు వడదెబ్బకు ముందు ఉంటాయి మరియు ఇది అవయవ వైఫల్యం, అపస్మారక స్థితి మరియు మరణానికి దారితీస్తుంది.
మరి వడదెబ్బ నుండి బయటపడడం ఎలా అంటారు?
హీట్ స్ట్రోక్ ను ఐస్ ప్యాక్లు, నీరు లేదా చల్లని గాలి సహాయంతో బయట నుండి శరీరాన్ని చల్లబరచడం ద్వారా చికిత్స చేయవచ్చు. ఇక రెండవది విష ఆహారము, అనగా ఫుడ్ పాయిజనింగ్. విష ఆహారము అనేది వేసవిలో ఎక్కువగా వచ్చే వ్యాధులలో ఒకటి మరియు కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వస్తుంది. వేడి వేసవి నెలలలో ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వెచ్చని, తేమతో కూడిన వాతావరణం బ్యాక్టీరియా పెరుగుదలకు అనువైన సెట్టింగ్గా సృష్టిస్తుంది. ఇది ఆహార కలుషితానికి దారితీస్తుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్లు, రసాయనాలు మరియు టాక్సిన్స్ ద్వారా వ్యాపిస్తుంది. ఇది మానవ శరీరంలోకి ప్రవేశించిన తరువాత కడుపులో అసౌకర్యం, వికారం, వాంతులు మరియు విరోచనాలను ప్రేరేపిస్తుంది.
మరి ఇలాంటి బ్యాక్టీరియా ఎక్కడ ఉండవచ్చు అంటారు?
వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా సాధారణంగా మాంసం, కలుషితమైన నీరు మరియు రోడ్డు పక్కన వ్యాపారులు బహిరంగంగా వడ్డించే ఆహారంలో కనిపిస్తుంది. ఇక మూడవది సోర్ ఐస్.
సోర్ ఐసా? కొత్తగా ఉంది, అంటే ఏమిటి?
ఒకటి లేదా రెండు కళ్ళలో లేదా చుట్టుపక్కల ఉన్న అసౌకర్య అనుభూతిని గొంతు కళ్ళు అంటారు. కళ్ళు గజిబిజిగా, గొంతుగా లేదా అలసటగా మారవచ్చు. కళ్ళ కలక తరచుగా గొంతు కళ్ళు అని పిలుస్తారు. ఇది ఐబాల్ యొక్క బయటి పొర మరియు లోపలి కనురెప్పను ప్రభావితం చేసే వైరస్ ఇన్ఫెక్షన్. కుట్టిన అనుభూతితో కళ్ళు ఎర్రగా మరియు నీరుగా మారుతాయి.
మరి దీని నుండి నివారించడం ఎలా అంటారు డాక్టర్ గారు?
దీని నుంచి నివారించడం సన్ గ్లాసెస్ ఉపయోగించడం, కళ్ళను తాకకుండా మానుకోవడం, కంటి ఉత్పత్తులను పంచుకోవడం తగ్గించడం, క్రీడా సమయంలో కళ్ళను రక్షించడం. ఇక నాలుగవది డీహైడ్రేషన్ అనగా నిర్జలీకరణము. వేసవిలో వచ్చే సాధారణ వ్యాధులలో నిర్జలీకరణము ఒకటి. వివిధ కారణాల వల్ల వేడి వేసవి మరియు తేమతో కూడిన పరిస్థితుల వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. వేసవిలో మనకు తెలియకుండానే చెమట ద్వారా చాలా నీరు, లవణాలు కోల్పోతాము. శరీరం నుండి బయటకు వచ్చే నీటి పరిమాణం తీసుకోవడం కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది నిర్జలీకరణానికి దారితీస్తుంది. శరీరం సాధారణంగా పనిచేయడానికి ఇది తప్పనిసరిగా భర్తీ చేయబడాలి. నోరు మరియు నాలుక పొడిబారడం, విపరీతమైన అలసట, ఆకలి లేకపోవడం, వేడిని తట్టుకోలేకపోవడం, ముదురు మూత్రం మరియు అధిక దాహం నిర్జలీకరణానికి సంకేతాలు.
మరి డీహైడ్రేషన్ నివారించడం ఎలా అంటారు?
దీన్ని నివారించడం చాలా సులువు. దాహం వేసే ముందు నీరు మరియు ఇతర ద్రవాలు తాగడం నిర్జలీకరణాన్ని నివారించడానికి ఉత్తమ మార్గం. ఎండలో శ్రమతో కూడిన కార్యకలాపాలకు దూరంగా ఉండటం, అధిక ఉప్పు మరియు అధిక ప్రోటీన్ ఆహారాన్ని పరిమితం చేయడం మరియు విరోచనాలు మరియు వాంతులు అదుపులో ఉంచడం వల్ల నిర్జలీకరణం యొక్క ప్రతికూల ప్రభావాలను నివారిస్తుంది. ఇక చివరగా తలనొప్పి.
తలనొప్పి కూడా వేసవి వ్యాధుల్లో ఒకటిగా నిలిచిందా?
అవును, తలనొప్పి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే వేసవి నెలలలో తలనొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. వేడి ప్రేరిత తలనొప్పి మీ శరీరం వేడికి ప్రతిస్పందించే విధానం ద్వారా ఉత్పత్తి అవుతుంది. వేడి వల్ల కాదు. తేలికపాటి నిర్జలీకరణం సంవత్సరంలో ఏ సమయంలోనైనా తలనొప్పిని కలిగిస్తుంది. కానీ వేసవిలో వేడి ఉష్ణోగ్రతలు మరియు విపరీతమైన చెమటా సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇవి మనకు వేసవి కాలంలో వచ్చే కొన్ని సాధారణ వ్యాధులు.
విన్నారు కదా, ఇప్పుడు వానాకాలంలో వచ్చే వ్యాధుల గురించి తెలుసుకుందాం.
ఇక వానాకాలం విషయంకొస్తే, మండుతున్న వేసవి తాపం తరువాత వర్షాకాలం ఉపశమనంగా అనిపిస్తుంది. కానీ అనేక వ్యాధులు పెరుగుతున్న సమయం కూడా ఇదే. ప్రతి ఒక్కరిని రీఫ్రెష్ చేస్తుంది. కానీ వాతావరణం తేమగా ఉంటుంది మరియు సూక్ష్మ క్రిములు వృద్ధి చెందడానికి మరియు దోమల కోసం సరైన సంతానోత్పత్తి సమయం కోసం ఇది అనువైనది. మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా మరియు టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధులు వర్షాకాలంలో సాధారణ వ్యాధులు మరియు దాదాపు ఇవన్నీ జ్వరం, బలహీనత మరియు శరీర నొప్పి వంటి కొన్ని సాధారణ లక్షణాలతో ఉంటాయి.
వర్షాకాలంలో వచ్చే వ్యాధుల జాబితా ఎక్కువగానే ఉన్నట్టుంది కదా?
అవును.
అయితే మనం కూడా జాగ్రత్తగా ఉండాలంటారా డాక్టర్ గారు?
అవును, తప్పక స్వప్న. వానాకాలం చాలా జబ్బులను ప్రేరేపిస్తుంది. మొదటగా డెంగ్యూ. ఇది ఆడ ఏనీస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది మరియు అది సాధారణంగా పగటిపూట లేదా సంధ్యా సమయంలో కుడతాయి. ఈ వ్యాధి యొక్క లక్షణాలు అధిక జ్వరం మరియు శరీర నొప్పులు. ప్రభావిత వ్యక్తి అధిక చెమట మరియు తలనొప్పి, కండ్ల వెనుక నొప్పి, వికారం, వాంతులు, అలసట, దద్దుర్లు, తేలికపాటి రక్తస్రావం మరియు తక్కువ రక్తపోటు కూడా అనుభవించవచ్చు. తీవ్రమైన సందర్భాలలో రోగులలో తక్కువ మూత్ర విసర్జన మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. డెంగ్యూ సమయంలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గే ప్రమాదం ఉంటుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా కావచ్చు. ఇక రెండవది చికెన్గునియా. వర్షాకాలంలో వచ్చే ఈ వ్యాధి దోమల ద్వారా కూడా వస్తుంది. ఈ దోమలు సాధారణంగా ఓవర్ హెడ్ ట్యాంకులు, కూలర్లు, మొక్కలు మరియు నీటి పైపులలో కనిపిస్తాయి. ఈ అంటువ్యాధి పులి దోమ అయిన ఈనిస్ ద్వారా కూడా వ్యాపిస్తుంది.
గత వారం మొదటి ప్రశ్న,
వేరుశనగను ఎలాంటి నేలలో వేసుకోవచ్చును? ఆప్షన్ ఏ ఎర్ర చెల్క నేలలు, ఆప్షన్ బి నల్ల చెల్క నేలలు.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ ఏ ఎర్ర చెల్క నేలలు.
గత వారం రెండవ ప్రశ్న,
వేరుశనగ పంటకు మొత్తం ఎంత నీరు అవసరమవుతుంది? ఆప్షన్ ఏ 400 నుండి 500 మిల్లీమీటర్ల నీళ్లు, ఆప్షన్ బి 450 నుండి 600 మిల్లీమీటర్ల నీళ్లు.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ బి 450 నుండి 600 మిల్లీమీటర్ల నీళ్లు.
ఈ రెండు ప్రశ్నలకు సరి అయిన సమాధానం పంపినవారు దోమల్గూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, రఘునాథ్పల్లి జనగాన్ నుండి బిర్రు ప్రవీణ్ కుమార్ అంజయ్య, ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్లా నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, చీర్లవంచ రాజన్న సిరిసిల్లా నుండి గంగు హనుమన్లు లక్ష్మి, కూనబోయిన పల్లె ఇల్లంతకుంట నుండి టాంగా మల్లయ్య గౌరవ, సాతాపూర్ పెద్ద కొత్తపల్లి నుండి లక్ష్మయ్య బలీశ్వరమ్మ లుంబిన్ కుమార్, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, తీగలగుట్టపల్లి కరీంనగర్ నుండి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి జశ్విత, వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి శ్రీనివాసులు రాణి సింధూజ, నస్పూర్ కాలనీ మంచిర్యాల నుండి చంద్రమొగిలి పద్మరాణి అక్షరకృప సరోజిని, న్యూ హౌసింగ్ బోర్డ్ తెలంగాణ పార్క్ నుండి క్యాదారి రాములు విజయలక్ష్మి, నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా గోదావరి గుప్తా, కోదాడ నుండి కోండ్లే రవికుమార్, కరీంనగర్ నుండి ఎం శ్రీజ మమత, కరీమాబాద్ వరంగల్ నుండి గోనె రవి అరుణ విజయకుమార్ కీర్తన అజయ్ కుమార్, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి పి షణ్ముఖ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు కిషన్నగర్ కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య శ్రీచరణ్ అంజలి, బండ్లగూడ నాగోల్ హైదరాబాద్ నుండి జీఎంవి రత్నాజీ బాబు, కోదాడ నుండి నల్లూరి కోటేశ్వరరావు వసంత, మణికొండ హైదరాబాద్ నుండి శ్రీమతి జాన్సీ కర్రీ.
మొదటి ప్రశ్న, మన దేశంలో ఏ రకం మష్రూమ్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాము? ఏ ఆయిస్టర్ మష్రూమ్, బి బటన్ మష్రూమ్.
ప్రశ్న మరోసారి,
మన దేశంలో ఏ రకం మష్రూమ్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాము? ఏ ఆయిస్టర్ మష్రూమ్, బి బటన్ మష్రూమ్.
రెండవ ప్రశ్న, కాంపోస్ట్ తయారీకి ఎంత కాలం పడుతుంది? ఏ 5 నెలలు, బి 3 నెలలు.
ప్రశ్న మరోసారి,
రెండవ ప్రశ్న, కాంపోస్ట్ తయారీకి ఎంత కాలం పడుతుంది? ఏ 5 నెలలు, బి 3 నెలలు.
చేను కబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ,
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారీ మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.